ప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మహర్షులకు మహాత్ములకు సద్గురుమూర్తులకు వేదికను అలంకరించినటువంటి పూజ్యశ్రీ స్వామివారి గిరి చరణారవిందములకు ఈ కార్యక్రమానికి అంతటికి అధిష్టానమై మనల్ని నడిపిస్తున్నటువంటి వేదిక మీద ఆధ్వర్యంలో విరాజమానమై ఉన్నటువంటి పూజ్యశ్రీ బాబూజీ వారి దివ్య చరణారవిందములకు కార్యక్రమాన్ని కర్తలే నిర్వహిస్తున్నటువంటి పూజ్యశ్రీ మాతాజీ వారి దివ్య చరణారవిందములకు ఓం నమో నారాయణ స్మరణపూర్వక భక్తి సుమాంజలు సమర్పించుకుని సభయం దాసీలైనటువంటి మీ అందరికీ కూడా నారాయణ స్మరణలు. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేత యజ్ఞోదానం తపస్సేవ పవనాని మనీషిణాం అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి పవిత్రత కలిగించేటటువంటి మూడు కర్మల్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అవేమిటి అంటే యజ్ఞము దానము తపస్సు. యజ్ఞకర్మ మనం చేసుకుంటున్నాం అది తెలిసిందే మీకు. మరి దానం ఏంటంటే మరి ఆ యజ్ఞ కార్యం నిర్వహింపబడాలి అని అంటే మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తేనే కదా ఆ కార్యక్రమం నడుస్తోంది. కాబట్టి దానము జరుగుతోంది. ఇంకా తపస్సు ఏం చేస్తున్నామండి, మేమేం చేయలేదు కదా గొప్ప తపస్సు అని అంటున్నారు. కానీ ఆ కార్యక్రమం ఉదయం 7:30 మరి కలవజామనే ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి సాయంత్రం కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మధ్య మధ్యలో సత్సంగం మహాత్ముల యొక్క సద్వాక్యాలు వీటితో సహా కార్యక్రమం పూర్తయింది. మీరు విశ్రాంతి తీసుకునేసరికి ఎంత అవుతుంది, 9:30 అవుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో శ్రద్దగా పాల్గొంటున్నది తపస్సే కదా. మరి ఎంత శ్రద్దగా కూర్చుంటున్నారు, చెప్పినటువంటి వాక్యాన్ని ఎంత శ్రద్దగా ఉంటున్నారు. కాబట్టి తపస్సు ఈ మూడు కార్యక్రమాలు స్వామివారు తెలియజేశారు కదా పవిత్రత కావాలి అని చెప్పి. ఆ పవిత్రతని అందించేందుకు గాను అమ్మ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ రోజు మనం 4వ రోజు కార్యక్రమంలో అమ్మవారి యాగం చేసుకోబోతున్నాము. దానికి పూర్వాంగంగా సువాసిని పూజ అవన్నీ కూడా జరిగినాయి. అందుకని అమ్మ నామాన్ని చెప్పుకున్నాము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము బ్రహ్మాదులు పూజించే బ్రహ్మాని పాదము, బ్రహ్మాదులు పూజించే రమావాణి సేవి రమ్యమైన పాదము రమావాణి సేవించే రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము వేదన పొందే జీవుల దరి చేసే పాదము వేదన పొందే జీవుల దరి చేసే పాదము చీకటి బ్రతుకున వెలుగు విరజిమ్మే పాదము చీకటి బ్రతుకున వెలుగు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదము భవబంధములను బాపే బంగారు పాదము అనురాగ పాత్రముతో సంబంధించే పాదము అనురాగ పాత్రముతో సంబంధించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము వేద శాస్త్ర పురాణాల విహరించే పాదము వేద శాస్త్ర పురాణాల విహరించే పాదము దేవతాండవ జతిగతుల నర్తించే పాదము శివతాండవ జతిగతుల నర్తించే పాదము యోగీంద్రుల జప తపముల ధ్యానమే నీ పాదము యోగీంద్రుల జప తపముల ధ్యానమే నీ పాదము యోగీంద్రుల జప తపముల ధ్యానమే నీ పాదము యోగీంద్రుల జప తపముల శోభించే పాదము సువాసినులార్చనతో శోభించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము మూఢుని జ్ఞానిగా మార్చే అజ్ఞాన తిమిరమును పారద్రోల పాదము అజ్ఞాన తిమిరమును పారద్రోల పాదము సుజ్ఞానాదీపమును వెలిగించే పాదము సుజ్ఞానాదీపమును వెలిగించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకు అది అందరాని పాదము అల్ప తపస్సులకు అది వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము వసిన్యాది దేవతలు హయగ్రీవ భగవానుడు వందించిన పాదము హయగ్రీవ భగవానుడు వందించిన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నా జీవన భాగ్యము నా గమ్యము నీ పాదము నా జీవన భాగ్యము నా గమ్యము నీ పాదము
నాగాలము నా ప్రాణము సర్వము నీ పాదము నాగాలము
శివరకు నేర్చేది శ్రీమాత పాదము శివరకు నేర్చేది శ్రీమాత పాదము ఆరాధించే వారికి ఆధారని పాదము ఆరాధించే వారికి ఆధారని పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము జన్మ ధన్యము జన్మ ధన్యము జన్మ ధన్యము జై సద్గురు మహారాజ్. పుట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారని పుట్టగానే మీరు ఏడ్చింది మీకు తెలియకపోయినా పిల్లలు ఏడ్చింది చూస్తూనే చూసే ఉంటారు వాళ్ళు ఏడవకపోతే పుట్టిన పిల్లలు ఏడవకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏడవాల్సి వస్తుంది. సరే పుట్టేటప్పుడు ఏడ్చారు బాగా ఉంది అందరూ ఏడ్చే ఉంటారు మీరు కూడా ఆ పనే చేసే ఉంటారు కదా మీకు తెలియకపోయినప్పటికి కూడా. చనిపోయేటప్పుడు ఏం చేస్తారండి చనిపోయేటప్పుడు ఏం చేస్తారు సంతోషం కడిపోతారా రండి అమరాబు గారు వెళ్దాం పదండి అని అంటారా అయ్యో ఈ ప్రపంచాన్ని వదిలిపోవలసి వచ్చిందే ఇదే వీళ్ళందరూ నా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ వదిలిపోవలసి వచ్చింది ఇంకా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు పోయేటప్పుడు తెలిస్తే తెలియకుండా అటాక్సీ యాక్సిడెంట్ హార్ట్ అటాక్ వస్తే వేరే సంగతి అనుకోండి. అది మనం బయటకి చూస్తూ అనుకుంటాం బయట చూసి ఇతనికి ఏం తెలియలేదు హఠాత్తుగా చనిపోయినాడు అని చెప్పి లోపల ఆ జీవుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎన్ని ఆలోచనలు ఆలోచించాడో ఆయనకే తెలుస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నిద్రపోతున్నటువంటి వ్యక్తిని మనం చూసి హాయిగా నిద్రపోతున్నాడని అనుకోవచ్చు. ఇందాక వందగారు చెప్పారు కదా కల వచ్చింది పులి కనిపించిందని మరి ఏ పులి కనిపించి భయపడుతున్నాడో లేకపోతే హాయిగా నిద్రపోతున్నాడు గైడ్ చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది కనిపించదు కదా. అదే విధంగా యాక్సిడెంట్ అయిపోతేనో లేకపోతే హార్ట్ అటాక్ తో పోతేనో హాయిగా పోయినాడు అని అనుకుంటాం కానీ ఎలా పోయినాడో ఆ జీవుడు ఎవరికి తెలుస్తుందండి భగవంతుడికే తెలియాలండి. కానీ చనిపోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎలా పోతారు ఏడుచుకునే పోతారు. మరి బ్రతికి ఉన్నప్పుడు ఏడుస్తున్నారా అందరు భావుతున్నారండి. లోకం శోక హతంచ సమస్తం అన్నారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంతేకాకుండా శంకరాచార్య వారి భజన మంత్రాలు కూడా చూస్తారు నళిని తళ గత జల ప్రతి తరళం తత్వజీవితమతి సేయసఫలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోక హతంచ సమస్తం నళినీ దళగత జలమతి తరళం అనండి అవకాశం ఉంటే నళినీ దళగత జలమతి తరళం తత్వజీవితమతి సేయసఫలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోక హతంచ సమస్తం. ఈ లోకం అంతా కూడా మన ఒక్కల పరిస్థితే కాదు ఇది పక్క వాళ్ళు అంటే ఇరుగు వాళ్ళు అంటే పొరుగు వాళ్ళు అంటే అందరూ అంటే ముందు వాళ్ళు అంటే వెనక వాళ్ళు అంటే. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి మన ఇంట్లో ఏం చేస్తాం ముందు పక్క వాళ్ళ ఇంట్లో చూస్తాం. వాళ్ళింట్లో కూడా కరెంటు పోయిందనుకోండి మనసు నెమ్మదిగా ఉంది ఎందుకంటే అందరికీ పోయింది కాబట్టి మళ్ళీ మనకు కూడా వస్తుంది అందరితో పాటు మనకు వస్తుందని అనుకుంటాం. వాళ్ళింట్లో కరెంట్ ఉండి మన ఇంట్లోనే పోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం హడావుడు పడిపోతాం ఏ వీధి పోయిందో ఎక్కడ వైర్ పోయిందో అని. కాబట్టి ఈ ఏడుపు అనేది ఎవరికి సంబంధించింది అంటే ఒక్కళ్ళది కాదు ఏడుపు అందరికీ సమానంగానే ఉందంట. లోకం శోకహతంచ సమస్తం ఈ లోకం అంతా కూడా శోకంతోనే కొట్టబడి ఉందట, దాంతోనే బాధపడుతూ ఉందన్నమాట. దేంతో బాధ ఏ విధంగా బాధపడుతుంది అంటే వ్యాధి అభిమాన గ్రస్తం, వ్యాధుల చేత అభిమానాల చేత మింగబడి బాధపడుతుంది. వ్యాధులంటే తెలిసినవి మనకి శరీరానికి వచ్చేటటువంటి రోగాలు అన్నమాట. దాంతో పాటు ఇంకోటి ఉంది ఆది అని చెప్పి, అదేమిటి అంటే మనసుకు వచ్చే రోగం. శరీరానికి వచ్చే రోగాన్ని డాక్టర్లు పోగొడతారు సాధ్యమైతే వాళ్ళని. ఇంకా మించి చేసుకున్నటువంటి వాటికి వచ్చినటువంటి వాటికి వాళ్ళు కూడా ఏం చేయలేరన్నమాట. ఈ మనసుకు వచ్చినటువంటి రోగం ఏదైతే ఉందో ఆ రోగాన్ని ఏమంటారు అంటే ఆది అని అంటారు. అదేమిటంటే చింత అని అన్నమాట. అయ్యో అది అలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, ఇలా కాలేదు, అలా అయింది అని ఈ బాధ ఏదైతే ఉందో దాన్ని చింతననే ఆది అని అంటారు. ఈ ఆది వ్యాధుల ద్వారా మానవుడు నిరంతరం బాధపడుతూనే ఉన్నాడు. చింత లేని వాడు సంతలో పడుకున్నా కూడా నిద్ర వస్తుంది, చింత ఉన్న వాడు వంట తప్పుకొని పడుకున్నా కూడా నిద్ర రాదు. ఈ సామెత మీరు వినే ఉంటారు. చింత లేకపోతే ఎక్కడైనా సంతలో పడుకున్నా కూడా ఏం బాధ ఉండదు, హాయిగా నిద్ర వస్తుంది అన్నమాట. ఆ చింత ఉంటే ఇంట్లో చక్కగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని పడుకున్నప్పటికి కూడా నిద్ర రాదన్నమాట. కాబట్టి ఈ అసలు చింత కంటే చాలా గొప్ప ప్రమాదాన్ని కలిగించేటటువంటిది ఇంకొకటి లేదు. చితి మేలుట చింత కంటే. చితి అంటే తెలుసు కదా, చనిపోయినటువంటి శవాన్ని కాల్ చేయడానికి ఉపయోగపడేది అనమాట చితి. మరి ఈ చింత ఇదేం చేస్తుందంటే బ్రతుకున్న వాడిని కాల్ చేస్తుంది అంటే. అందుకే చితి కంటే చింత చాలా చెడ్డది అని అంటారు. ఈ చింత దేనికి వచ్చేది, మనసుకు వచ్చేటటువంటి రోగం అన్నమాట. ఇదెవరు పోగొట్టాలి, భిషజే భవరోగినే సర్వ విజ్ఞానం. భవరోగాన్ని పోగొట్టేటటువంటి, భవరోగానికి మందించేటటువంటి ఆ మహానుభావుడు సద్గురుమూర్తి పోగొట్టాల్సిందే గాని ఆ ఆదిని అంటే ఆ మనసుకు వచ్చేటటువంటి చింతని ఇంకెవరూ పోగొట్టలేరన్నమాట. ఈ మనసుకి ఏ రకమైనటువంటి చింతలు వస్తున్నాయంటే అభిమానం అనేటటువంటి చింతలు. దాంతోనే వస్తుంది ఏ ఆలోచన మనకి, ఏ బాధ కలిగినప్పటికీ కూడా. ఏది అభిమానం అంటే, మానవ అంటే ఏమంటారంటే కొలత అని అంటారు. కొలమానాన్ని మానవు అని అంటారు, కొలత అంటారు. ఇప్పుడు కొలుస్తాం కదా ప్రతిదాన్ని, పాలని నూనెని వీటిని లీటర్లలో కొలుస్తాము, బట్టల్ని వాటినేమో మీటర్లలో కొలుస్తాము, ఇంకా చింతపండు బెల్లం ఇదేమో కిలోలలో కొలుస్తాం అన్నమాట. అలాగే ప్రతి మనిషి కూడా తన తాను కొలుచుకుంటాడంట ఇంత అని చెప్పి. ఎట్లా కొలుచుకుంటాడండి, అభిమానంతో కొలుచుకుంటాడు. ఏమని కొలుచుకుంటాడు, ఇదో నేను పెద్ద మోతుబరి రైతుని, నాకు ఇన్ని ఎకరాలు పొలం ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత జనబలం ఉంది, ఇంత ఇంతమంది నా వాళ్ళు ఉన్నారు, నాకు సమాజంలో ఒక ప్రతి పదవి ఉంది, ఇంతమంది కొడుకు ఉన్నారు, ఇంత చదువు వచ్చింది అని ఈ విధంగా ఎవరికి వాళ్ళని ఇంతింతింతింతింతింతంత కొలుచుకుంటారన్నమాట. మనకు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాం లేదా నేను పాలు కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి, ఏదైనా వాళ్ళు కొంచెం తగ్గిస్తే మనకి ఇష్టం అవుతుందా, ఏ కొంచెం తగ్గిస్తే సరిగ్గా పోయమంటాయి. ఇప్పుడు కొంత మీద కొంచెం ఎక్కువ వస్తే సంతోషపడ్డాను, కానీ తగ్గిస్తే కొంచెం తగ్గించినా కూడా మనసు ఒప్పదన్నమాట. అలాగే మనం మనల్ని మనం కొలుచుకున్నాం ముందు, నేను ఇంతవాడిని 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 అని చెప్పి ఆ కొలుచుకున్న కొలతను ఏమాత్రం ఎదుటి వాళ్ళ దగ్గర నీకేం తెలుసు అన్నాడు అనుకోండి చాలు, ఎదుటి వాడిని అంతకంటే ఎక్కువ అనాల్సిన అవసరం లేదు. బుద్ధి లేని వాడ అంటే చాలు, ఇంకెక్కువ అనాల్సిన అవసరం లేదు. నాకు బుద్ధి లేదా, నాకేం తెలియదా, ఇంకెంత వచ్చిందండి కోపం, ఇంత వచ్చింది అంటే మనం కొలుచుకున్న దానికి, అంటే నాకు ఇంత తెలుసని మనం ఒకటి అనుకుంటున్నాము, ఆ తెలుసు అనుకున్న దాన్ని ఎదుటి వాళ్ళు తగ్గించేశారు, నీకేం తెలియదు అన్నారనమాట. మరి ఎందుకు ఇద్దరి మధ్యలో పోట్లాట్లు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, మాట భేదాలు వస్తాయి అని అంటే ఇందుకే. మనకు మనం ఇంత అనుకున్నాము, కోడలు కానీ అత్తగారు కానీ ఇంకెవరైనా కానీ, ఇంట్లో ఆడపడుతులు కానీ ఎవరైనా కానీ, మనకు మనం ఇంత అనుకున్నాం. వాళ్ళు కొంచెం తగ్గించారనుకోండి ఇక కోపం వస్తుంది అనమాట, ఇంకా వాళ్ళ మీద ద్వేషం, ఇవన్నీ కూడా ఒకదాని దానికి ఒకటి వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. ఎక్కడ ఉంది దానికి మూలము అని అంటే మన లోపలే ఉంది, దాన్ని తప్పుకోవాలన్నమాట. మనల్ని మనం తప్పు అద్దంలో చూసుకొని ఎక్కడైనా అద్దం మీద ఇలా నల్లగా కనిపించింది అనుకోండి, అద్దం మీద కనిపిస్తే అద్దం మీద అద్దం దుడిచేస్తే బాగానే ఉంటుంది, కానీ అద్దంలోనేమో కనిపిస్తుంది, ఎన్నిసార్లు దుడిచినా అక్కడ పోవటం లేదు, అద్దాన్ని ఎన్నిసార్లు దుడిచినా. అప్పుడేం చేయాలి, మనల్ని మనం దిద్దుకోవాలి కదా, అర్థం ఎందుకు కనిపించింది, ఇక్కడ ఎందుకు చూసుకుంటాం మనం అని అంటే మనల్ని మనం దిద్దుకోవటానికే గాని అర్థాన్ని చూడవటానికి కాదు, పొడుచుకుంటాం దాన్ని కూడా. అలాగే ఈ ప్రపంచం కూడా ఏంటంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్య గారు. ఈ విశ్వం అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ విశ్వం అంతా కూడా ఒక అర్థం లాంటిది. ఈ అర్థంలో నిన్ను నువ్వు చూసుకొని నిన్ను నువ్వు సవరించుకో, అప్పుడు నీకు బయట ఎవరు కూడా శత్రువులు కనిపించదు. ప్రహ్లాదుడు తన తండ్రికి అదే చెప్తాడు హిరణ్యకశిపుడికి, లోకములన్నీ ఘడియలోనే జయించగలవు, లోకాలన్నింటినీ కూడా నువ్వు ఒక క్షణంలో జయించగలుగుతావయ్యా, కానీ నిన్ను బంధించే శత్రువులు ఆరుగురు నీ లోపలే ఉన్నారు. వాళ్ళెవరు అని అంటే కామము అంటే కోరిక, కోపము, లోపము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి ఈ పేర్లైతే వింటూ ఉంటారు కానీ వాటి యొక్క భావన సరిగా తెలిసిందో లేదో. కామం అంటే కోరిక, ఎంత కోరిక అండి కావాల్సింది, అంటే రాష్ట్రం కావాలనో, ప్రైమ్ మినిస్టర్ కావాలనో, లేకపోతే ఇంద్రుడు కావాలనో, చంద్రుడు కావాలనో, లేకపోతే ఒక కోటి కావాలనో, ఇంకా ఏవో కావాలని ఈ బయట కోరికలే ఉండాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళు మనం చెప్పిన మాట వినాలి అనే ఒక చిన్న కోరిక ఉంటే ఇది కూడా కోరిక ఎదిగిందే లెక్క కదా. వాళ్ళు మనం చెప్పింది వినాలి, మనం చెప్పినట్లే వినాలి, మనం చెప్పినట్లే చెయ్యాలి. ఇదే ఏమవుతుంది అంటే మన చింతల కన్నిటికి కూడా కారణం అవుతుంది. పెరట్లో ఒక మొక్క పలిస్తే ఏ మొలకలు వచ్చినా సరే దాన్ని ఏమనుకుంటాం మనం, విత్తనం ముందు ఉంటుంది అని అనుకుంటాం. లేదంటే ఒక వేరు ఏదో మల్లె చెట్లు అట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటికి విత్తనాలు ఉండవు, కానీ దాని వేరు వస్తేనే మొక్క రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరైనా ఉండాలి, విత్తనమైనా ఉండాలి, ఒక మొలక కనిపించాలి అంటే మనకి. ఇవేమి లేకపోతే మొలక కనిపించదు కదా. అదే విధంగా మన మనసులో అలజడి దుఃఖం అనేవి కలుగుతున్నాయంటే ఏదో ఒక కోరిక దానికి మూలంగా ఉందని అర్థం అన్నమాట. అది ఏ కోరిక అయితుంది, ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని చూసి ఓర్చుకోలేని బాధన్నా అయ్యి ఉండొచ్చు, లేకపోతే నా వాళ్ళకంటే అదే ఆ బాధ ఎందుకు కలిగింది అని అంటే వాళ్ళకంటే నేను గొప్పవాడి కావాలనే కోరిక ఉండటం వల్ల. లోకంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను గొప్పగా ఉండాలని కోరిక అనమాట. ఇంకే తమాషాగా ఏం చెప్తారంటే ఒక అమ్మగారు స్వామి గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమంటే స్వామి మీ అనుగ్రహం వల్ల ఏం కావాలంటే ఊరి వాళ్ళందరి మాట ఎట్లా ఉండాలి అని అంటే మా ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి, అంటే ఊరి వారందరూ కూడా మా ఆయన చెప్పినట్లే వినాలి, ఆయన మాత్రం నేను చెప్పినట్లు వినాలి అంట. ఊరి వాళ్ళందరూ ఆయన మాట వినాలి, ఆయన మాత్రం ఎవరి మాట వినాలి, నా మాట వినాలని చెప్పి ఆవిడ కోరుకుంటుంది. అలా కోరుకుంటారన్నమాట సహజంగా, అందరూ నా మాట వినాలి, నేను చెప్పినట్లే నడవాలి అని. ఎదుటి వాళ్ళని అనుసరించి పోయే మనస్తత్వం ఉంటే అక్కడ ఏ బాధలు ఉండవు, ఏ అలసట ఉండదు, అలజడి ఉండదు, ప్రశాంతంగా నడిచిపోతుంది అన్నమాట. అదొక్కటే మూలం. కాబట్టి మీ మనస్సు ఎప్పుడైనా అలజడి అశాంతి పొందిందనంటే దానికి ఒక మూలం ఉంటుందండి. ఏంటి ఆ వేణు ఆ మూలం ఏది అనంటే కోరిక అనేది మీలో ఉంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఆ మూలాన్ని తీసేసుకోవాల్సిందంటే పైన దాన్ని తీసేస్తే లాభం లేదు. ముళ్ళ చెట్టు ముడిచింది అనుకోండి, అది కొంచెం గమనించకపోవడం వల్ల పెరిగింది, పెరిగిన తర్వాత మనం గమనించి చూసాం ముళ్ళ విత్తనాలు ఎవరు వేసుకోరు, అది ముడిచింది అనమాట తెలియకుండానే విత్తనం పడి. పెరిగిన తర్వాత చూసాం, అప్పుడు ఏం చేస్తాం, పైన దాన్ని తీసేసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అది చిందులేస్తూనే ఉంటుంది అనమాట. అలాగే ఈ పై పైన మనం ఇలా ఉండకూడదు, ఇలా చికాకు పడకూడదు అని చెప్పి ఎన్నిసార్లు మనం అనుకున్నప్పటికీ కూడా దాని కోరిక అనేటువంటి మూలం అనేది లోపల ఉంది కనుక మళ్ళీ 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 ఇంకొక రూపంలో చిగురేస్తూనే ఉంటుంది, చిగురిస్తూనే ఉంటుంది, ఈ మనసుని అలజడి కలిగిస్తూనే ఉంటుంది మనసులో. కాబట్టి ఏం చేయాలంటే కామము ఆ కోరిక అనే దాన్ని లేకుండా చేసుకోవాలి. ఈ కామం నుంచి మిగతా అన్ని ఉంటాయి, కోపం ఎందుకు ఉంటుంది అయితే విషయం సంగతి ఉపజాయితే సంగా సంజాయితే కామ కామా క్రోధో విజాయితే. ఆ కోరిక వల్లనే కోపం అనేది కూడా కొట్టడానికి అవకాశం వచ్చింది. మన మాట ఎవరో వినాలని అనుకున్నాం, వాళ్ళు వినలేదనుకోండి, వినకపోతేనే కదా కోపం వచ్చింది, వాళ్ళు వినకపోతే కోపం వచ్చిందా, వాళ్ళు వినాలని మనం అనుకోవటం వల్ల కోపం వచ్చిందా, వాళ్ళు వినకపోయినంత మాత్రం కోపమే రాదు, వాళ్ళు వినాలని మనం అనుకోవటం వల్ల వాళ్ళు వినకపోవటం వల్ల కోపం వచ్చింది అనమాట. ఈ కోరిక అనేది ఏం చేసిందంటే కోపాన్ని కలిగించింది. అందువల్ల ఏం చెప్తారంటే కోరిక అనే దాన్ని మూడు తలవ రాక్షసుడు అని అంటారు, పామనని కూడా చెప్పుకోవచ్చు. కోరిక అనేది కలిగిందనుకోండి, ఆ కోరిక నెరవేర్చి ఏం చేస్తుంది అని అంటే లోభాన్ని కలిగిస్తుంది. అంటే ఇది నా పుస్తకానికే ఉండాలి, నాకే ఉండాలి, ఇదికి ఎవరికి ఇవ్వకూడదు అనేది లోభం అన్నమాట. నాకే ఉండాలి, ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు, ఇది లోభం అనమాట. ఇంకా ఈ కోరిక నెరవేరలేదనుకోండి, కోపం అనేది పుడుతుంది అనమాట. అంటే ఈ కోరిక పుట్టడం వల్లనే ఇన్ని అనర్థాలు వచ్చింది. ఇటు లోభం పుట్టినా, అంటే ఇది మనమే దాచుకోవాలి, మనకే ఉండాలనే లోభం పుట్టినా, అలా కోరిక నెరవేరలేదనే కోపం వచ్చినా, వాళ్ళ మీద ఏమొస్తుంది, దేని వల్ల వచ్చింది అదంతా అంటే కోరిక వల్లనే వస్తుంది అన్నమాట. ఆ దుఃఖం అనేది వస్తుంది మనకి, కానీ సుఖస్య దుఃఖస్య నపోపి దాత అని అన్నారు. మన సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఎవరు దాతలు కాదు, అంటే ఎవరు మనకి సుఖాన్ని దుఃఖాన్ని తెచ్చి ఇవ్వటం లేదు. ఇప్పుడు అమ్మవారైతే ప్రసాదాన్ని తీర్థాన్ని తెచ్చివచ్చు పంతులు వీళ్ళందరూ కూడా, అలా దుఃఖాన్ని సుఖాన్ని ఎవరైనా పంచుతారా? మీకు ఎవరు పంచారట? మరి ఎలా వస్తుంది అని అంటే, ఆ సుఖము దుఃఖం అనేది ఎవరికి వాళ్ళు సృష్టించుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రార్థాలు కూడా ఆ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. దీనికి రామాయణంలో మనకు ఉదాహరణ కనిపిస్తుంది అన్నమాట. రామచంద్ర వాళ్ళు సీతాదేవి లక్ష్మణ స్వామి ముగ్గురు అడవికి వెళ్ళారు కదా. వెళ్ళిన సమయంలో మొట్టమొదటి వాళ్ళు భూమి దగ్గర ఆతిథ్యం తీసుకుంటారు. అంటే వారు వారిని భూడు మర్యాద చేస్తాడు అనమాట. రాత్రి అక్కడ విచారణ తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి పడుకోవడానికి ఏమిటి అంటే, మంచాలు ఏం లేవు, హంసతుల్గా తలపాలు ఏం లేవు. భూడు ఏర్పాటు చేస్తానన్నప్పటికీ కూడా వారు రాజ్యంలోకి వెళ్ళి అరణ్యవాసం చేయాలని చెప్పి తల్లి కోరింది కాబట్టి తల్లి ఆజ్ఞాపించాడు కనుక అరణ్యవాసానికి వచ్చాడు కనుక మేము రాజ్యంలో అడుగు పెట్టాము అని చెప్పారు. మరి అరణ్యంలో ఏముంటాయి వాళ్ళకి పడుకోవడానికి? చక్కగా గడ్డి కలిసి దాని మీద లేక ఆకులు కలిసి డబ్బుల మీద వాళ్ళకి చేయించడానికి పడుకోవడానికి ఏర్పాటు చేశారన్నమాట లక్ష్మణ స్వామి గురువు. అలా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరు? రామచంద్రుల వారు, సీతాదేవి. అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత లక్ష్మణ స్వామి నిద్రపోకుండా అలా ఉన్నారు. నిద్ర గుహుడు వచ్చి నిద్రపోమని చెప్తాడు లక్ష్మణ స్వామి. నేను చూసుకుంటాను, ఈ ప్రాంతం అంతా నాకు కొత్తవి కాదు, ప్రతి ఒక్క ప్రదేశం నాకు తెలిసిందే ఇక్కడ, కనుక నేను జాగ్రత్తగా కాపలా కాస్తాను వీళ్ళకి, నువ్వు నిద్రపో విశ్రాంతి తీసుకోవాలన్నాడు. అయ్యా వీళ్ళు ఇలా కష్టపడుతుంటే నేను ఎలా నిద్రపోగలుగుతాను అంటాడు లక్ష్మణ స్వామి. అంటే నా అన్న అయినటువంటి వీళ్ళు వదిన గారు ఇలా బాధపడుతుంటే నేల మీద పడుకోవాల్సి వస్తే, చక్రవర్తి భోగాలు అంటే అంశతూలిక తల్పాలు ఉంటాయన్నమాట రాజమందిరాల్లో, మరి అటువంటి మందిరాల్లో పడుకోవాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ అడవిలో నేల మీద పడుకున్నారు అని అంటే వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని చూసి నేను ఎలా నిద్రపోగలుగుతాను అంటాడు లక్ష్మణ స్వామి. అప్పుడు గూడు అంటాడు, దీనికి అంతటికీ కారణం కైక కదా, కైక వల్లనే ఇన్ని కష్టాలు వచ్చినాయి వీళ్ళకి ఇయర్ అంటాడు. రాజ్యంలో అయోధ్యలో ఉన్నంత వరకు ఏం చేశాడు అని అంటే ఆయనే కోప్పడ్డాడు. కైక వల్ల మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నువ్వు సింహాసనానికి అధికారి అయినటువంటి వాడివి, నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఇలా అడవులకు పోవడం సరైంది కాదు, కైక వల్ల నీకు ఈ కష్టం వచ్చింది, నేను కైకను చంపేస్తాను, లేకపోతే అయోధ్య రాజు అయినటువంటి ఇప్పుడు మన తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజుని ఎదిరించేస్తాను, నిన్నే సింహాసనం మీద కూర్చోబెడతాను అని చెప్పి చాలా గట్టిగానే అన్నాడు లక్ష్మణ కోపంగా. కానీ రామచంద్రుల వారు వారిని గుర్తించి, మనం ధర్మాన్ని మనం పాటించాలి, రాజ్యం కాదు మనకి ప్రధానం, తండ్రి మాట ప్రధానం అని చెప్పి వారి ఆజ్ఞని పాటించాలని అడవికి తీసుకొచ్చాడు. ఇప్పుడు గుహుడు అదే మాట అంటే ఏమంటాడు అని అంటే లక్ష్మణ స్వామి, సుఖస్య దుఃఖస్య నపోపిదాత పరోదరాకీ బుద్ధిరేష అంటాడు. సుఖానికి దుఃఖానికి, మన సుఖానికి దుఃఖానికి ఎవరు కారణం కాదయ్యా, ఇతరుల వల్ల మనకి సుఖం వస్తుంది, ఇతరుల వల్ల మనకి దుఃఖం వస్తుంది అని అనుకోవటం ఏదైతే ఉందో అది మంచి బుద్ధి కాదు. అంటే తెలివి లేని వాళ్ళ బుద్ధి చేసేటటువంటి ఆలోచనే కాని తెలియగలిగినటువంటి వాళ్ళు అనుకునేటటువంటి విషయం కాదు అని అన్నాడు. మరి అదేమిటయ్యా, మరి ఎలా వస్తుంది అని అంటే ఎవరు చేసినటువంటి కర్మకు అనుగుణంగా వాళ్ళకి సుఖాలు దుఃఖాలు వస్తాయి అని చెప్పాడు లక్ష్మణ. మరైతే ఇక్కడ రామచంద్ర వారు సీతాదేవి కష్టపడుతున్నారు అని అంటే వాళ్ళు కూడా ఏదైనా చెడు చేస్తుంటారా, పాపం చేస్తుంటారా, ఈ విధంగా ఇక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళ ప్రారంభం జడ ప్రారంభం అయి ఉంటుందా అని అడిగాడు. అడగలుగుతుంటారంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారని కదా వీళ్ళు బాధపడుతున్నారు అని అడిగితే దానికి లక్ష్మణ స్వామి ఏం చెప్తారంటే, అయ్యో నేను ఇలా అడవికి రావాల్సి వచ్చిందే, ఇలా నేల మీద పడుకోవాల్సి వచ్చింది గడ్డి మీద అని చెప్పి వాళ్ళు బాధపడలేదు. మరి ఎవరు బాధపడుతున్నారు చూసి నువ్వు నేను బాధపడుతున్నాం, ఇప్పుడు ప్రత్యేకించి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఇది నీ ప్రారంభం కాని వాళ్ళ ప్రారంభం కాదు అన్నారు. ఎవరు బాధపడితే వాళ్ళ ప్రారంభం అది చెడ్డ ప్రారంభం. ఇప్పుడు పిల్లలు చెడిపోయారని లేకపోతే ఇంకోటాను 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 బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళేమో ఆనందంగానే చెడిపోతారు. చెడిపోయి బాగుపడని వాళ్ళదేదో వాళ్ళు నడిపించుకుని పోతూనే ఉంటారు, వాళ్ళ ప్రారంభాన్ని అనుభవిస్తూనే ఉంటారు అన్నమాట. కానీ చూసేవాళ్ళు అయ్యో అని బాధపడతారు కదా. ఇప్పుడు ఆ ప్రారంభం ఎవరిది అని అంటే ఆ వాళ్ళు చెడిపోయే వాళ్ళు కాదట, చూసి బాధపడేవాళ్ళు. కనుక మన సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఎవరు కారణం కాదు, మనమే కారణం. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిందే కానీ ఇంకొకళ్ళు సరిదిద్దడానికి మనకు అవకాశం లేదు. కనుక ఈ సుఖానికి దుఃఖానికి కారణం ఏది, కోపానికి వీటన్నిటికీ కూడా కోరిక అనేది ఒక్కటే కారణం. ఎన్ని కష్టాలైనా మీరు పొందుతున్నారు అని అంటే వాటన్నిటికీ మూలం ఇది ఒక్కటి. బాగా ఆలోచించండి, మహాత్ములు చెప్పినటువంటి గొప్ప విషయం ఇది. కాబట్టి కోరిక అనేది లేకుండా మనం చేసుకోగలిగితే ఇక ప్రపంచంలో మనల్ని బాధ పెట్టగలిగినటువంటి వాడు ఎవ్వరూ ఉండడం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ కోరికను పోగొట్టుకోవాలి. అంత సులభమా కోరికను పోగొట్టుకోవడం అనేది? అంత సులభంగా మనం జీవిస్తున్నామంటే దానికోసం ఆస్తులోనే మానవుడు జీవిస్తున్నాడు. మరి ఈ కోరికను ఏం చేయాలి, భగవంతుడి కైంకర్యం చేయగలిగితే, భగవంతుడికి సమర్పించగలిగితే. ఏం కోరాలి, ఏదో ఒకటి కోరాలి కదా, భగవంత నీ అనుగ్రహం కలిగించు, నీ అనుగ్రహం రావాలి నాకు, నీ దర్శనం కావాలి అని చెప్పి ఈ విధంగా కోరిక పెట్టుకున్నాం. మరి ప్రపంచ వ్యవహారం ఎలా నడుస్తుందండి, ఈ కోరిక పెట్టుకుంటే ఇది నడిచేది ఇలాగే నడుస్తుంది. మనకు కావాలనుకున్నా అనుకోకపోయినా సాయంత్రం అయిపోతూనే ఉంటుంది, ఆ తర్వాత రాత్రి వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఉదయం కావాలి, సూర్యోదయం కావాలని మనం అనుకోకపోయినా సూర్యోదయం అవుతూనే ఉంటుంది. వర్షం కావాలని అనుకోకపోయినా వర్షం వస్తూనే ఉంటుందా, రాదుటండి. యజ్ఞాద్భవతి పర్జన్య అని అంటారు పరమాత్మ. మనం యజ్ఞం చేస్తేనే, ఇంతకుముందు స్వామి గారు చెప్పారు కదా, అక్కడ వాళ్ళకి అమృతం తప్పితే గిన్నెలు సాంబారు వడలు ఇవేమి ఉండవట. మీరు ఇచ్చినటువంటి పదార్థం ఏదైతే ఉందో హవిస్సు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏదైతే పదార్థాలు కావాలనుకుంటారో అది పొందుతారు దాని ద్వారా. మరి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వర్షాన్ని గురిపించి ఆ పదార్థాలు పనిచేటట్టు చేస్తారు. ఇప్పుడు ఏం చేశారు మనకి సమయం, ఈ సంవత్సరం ఏం చేశారు, వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత వర్షాలు రాలేదే అని చెప్పి మధ్యలో ఎప్పుడో యజ్ఞాలు యాగాదులు అన్ని చేశారు. ఏమైందంటే ఆ యజ్ఞాలకి యాగాలకి వరుణదేవుడు అనుగ్రహించి వర్షాన్ని పూర్తి చేశారు, అది ఎక్కువైపోయింది అన్నమాట. సరైనటువంటి సమయంలో పడి ఉంటే మనకి బాగానే ఉండేది, కానీ ఏమైంది మధ్యలో చివరి సమయంలో పడినాయి, అవి కూడా ఏం చేస్తున్నాయంటే అనర్థాలు. ఎక్కువ ఎక్కువ యజ్ఞాలు చేశారు, యజ్ఞాగారులు చాలా చేశారు, 180 అన్నారు, 1000 అన్నారు, ఎన్నో చేసేసారు, తిరుపతి తిరుపతిలో కూడా చేశారు. వాళ్ళు వర్షాకాలంలో వర్షం కురవకపోతే అప్పుడు చేసే బదులు ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. కాబట్టి ఏం చేయాలి, యజ్ఞాద్భవతి పర్జన్య, ఆ యజ్ఞం వల్లనే పర్జన్యం మేఘం ఏర్పడుతుంది అనమాట, వర్షం కురుస్తుంది. కనుక యజ్ఞం అనేది చేయాలి. ఎందువల్ల చేయాలంటే సహయజ్ఞ ప్రజాపుష్ప, ఆ మనల్ని సృష్టించేటప్పుడే ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని కూడా సృష్టించాడు. సృష్టించి ఏం చెప్పాడంటే అనేన ప్రతవిశ్యర్థం ఏషవోత్కృష్ట కావదుకు అన్నాడు. నీకు ఏది కావాలన్నా ఇదో యజ్ఞం ద్వారా వస్తుంది, తీసుకోమన్నాడు. అంటే మరి పుత్రుడు కావాలన్నా పుత్ర కామేశ్యానం, ఇంకా ఏదో కావాలన్నా రాజశ్రీయానం, ఇంకా ధనం కావాలన్నా ధనేశ్వరం, ఇవన్నీ చాలా యాగాలు ఉన్నాయన్నమాట. లక్ష్మీ యాగం ఉంది ధనం కావాలి అన్నది, సంతానం కావాలంటే దానికి ఒక యాగం ఉంది, గొప్ప పదవులు కావాలంటే దానికి ఒక యాగం ఉంది, శత్రువు చనిపోవాలంటే శత్రువు నాశనం కావాలంటే దానికి ఒక యజ్ఞం ఉంది. ఏ శత్రువు పదాలు చెప్పాడని చెప్పుకున్నాం కదా, లోకములన్నీ గడియలోన జయించగలవు నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులు ఆరు ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో. నువ్వు వాటిని కనుక పోగొట్టుకోగలిగితే నీకు ప్రపంచంలో బయట ఎవరు శత్రువు అనేటటువంటి వాళ్ళు కనిపించడం. అమ్మవారి స్తోత్రంలో కూడా సప్త శ్లోకిలో చెప్పుకుంటారన్నమాట, ఏవమేవ త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటారు. అమ్మ నేను చేసేటటువంటి యజ్ఞ ఆగాదుల ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ పూజ ద్వారా, ఈ స్తోత్రం ద్వారా ఏం కావాలి, ఏమి నాకు ఇస్తావు అని అంటే నా శత్రువుని నాశనం చేయు అన్నారు. శత్రువు నాశనం అంటే ఒక వ్యక్తి కనిపించాడు అనుకోండి, మనకేదో అపకారం కనిపించిన వాడు, వాడిని నాశనం చేయాలనుకున్నాం, గొప్పగా యజ్ఞం చేశాం, ఎదురు చేశాం, పూజ చేశాం, అమ్మవారిని ప్రార్థన చేసుకున్నాం, ఆ శత్రువు చనిపోయినాడు. ఇంకొకడు పుట్టకుండా ఉంటాడా, ఇంకొకడు వస్తూనే ఉంటాడు, మరి అతన్ని కూడా ఏదో చేయాలని చెప్పి ఏదో చేశామనుకోండి యజ్ఞ, ఇంకొకటి పుట్టుకుని ఉంటారా. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కట్టబీజులు, బయట ఉండేటటువంటి శత్రువులందరూ కూడా పుట్టుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే మన లోపల చెడ్డ అనేది ఉందనుకోండి, ఈ మనం చెడ్డ చూస్తూ ఉంటాం, చెడ్డవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇంకే ఏం చెప్తారంటే పాండవులు ఒకసారి యాత్రలు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నారు. అలా వెళ్ళాలనుకుని మరి కృష్ణ పరమాత్మను ఎప్పుడు వాళ్ళు వెంట ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా, స్వామి మీరు కూడా రండి మాతో పాటు తీర్థయాత్రలకు వెళ్తాము అని అన్నారు. ఆమెతో పాటు మీరు అందరూ కూడా కొంతమంది వెళ్ళారు కదా తీర్థయాత్రలు. అలా పాండవులు వెళ్తూ కృష్ణ పరమాత్మను కూడా రమ్మన్నారు. వారు అన్నారు నాకు ఇప్పుడు వీలు కాలేదు, వీలు కాదు కనుక మీరు వెళ్ళరండి అన్నారు. మరి ఎట్లా స్వామి మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం మా వెంట అన్నాడు. సరే నేను ఇదో ఈ సొరకాయని ఇస్తాను, ఆనపకాయ కదా సొరకాయ దీన్ని ఇస్తున్నాను, నా బదులుగా దీన్ని తీసుకెళ్ళండి మీ వెంట. మీరు ఎక్కడ స్నానం చేస్తే తీర్థంలో అక్కడంతా దీన్ని కూడా స్నానం చేయించండి, ఎక్కడ దైవ దర్శనం చేసుకున్నా కూడా దీన్ని దర్శనం చేయించండి అన్నారు. సరే అలాగే తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని వచ్చారు పాండవులు. ఆ సొరకాయని కూడా వీళ్ళు ఏమంటే తిప్పుకుంటూనే ఉన్నారన్నమాట. సరే తీసుకొచ్చారు, అయిపోయింది తీర్థయాత్రని ఏం చేయమంటారు స్వామి అని చెప్పి మళ్ళీ కృష్ణ పరమాత్మను అడిగారు. అయ్యా సంతర్పణ చేస్తారు కదా తీర్థయాత్రలు అయిపోయిన తర్వాత ఆ సంతర్పణలో ఉండి వడ్డించండి అన్నారు. సరే అందరికీ ఇటువంటి చాలా పవిత్రమైంది కదా, ఎన్ని తీర్థాల్లో స్నానం చేసిందో గంగా యమున సరస్వతులు అన్నింటిలో, మరి ఇంకా ఎన్నో దేవతల యొక్క దర్శనం చేసుకుందది చాలా పవిత్రమైంది, చక్కగా పవిత్రమైనటువంటి భావనతో చక్కగా ఉంటాయి వంట వాళ్ళు అందరికీ వడ్డించారు అన్నారు. కానీ ఎవరు తెలియదు అందరూ ఆకోరే వదిలేశారు. ఏమిటిది చాలా ఆశ్చర్యం వేసింది, ఇది ఎంతో పవిత్రమైంది కదా ఇలా వదిలేశారేమిటి వీళ్ళందరూ అని చెప్పి ధర్మరాజు హడావుడిగా వెళ్ళాడు మా నమస్కారం. ఏమయ్యా ఏంటి సొరకాయ కూర అంతా వదిలేశారేమిటి చూడండి స్వామి ఏమో తెలియదు, నేను మాత్రం అంతకా ఉప్పు కారం అన్ని బాగా వేశాను అని అన్నాడు. తన లోపలే వేసుకొని చూస్తే ఏమైందంటే చేదు పొట్ట. ఎన్ని తీర్థాలు తిరిగినా ఎన్ని దేవతల్ని దర్శనం చేసినా తన లోపల ఉండేటువంటి చేదు మాత్రం పోలేదు, పైన శుద్ధమైంది స్నానం చేస్తే. అలాగే ఈ బుద్ధి ఏదైతే ఉందో పాప బుద్ధి, ఈ బుద్ధి పోకపోతే మాత్రం ఎన్ని తీర్థాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుంది బానే ఉంది, అది దానిలో శాస్త్రం చెప్పేది ఏం అబద్ధం కాదు. మరి పాపం వల్ల ఏమవుతుందండి, దుఃఖం వస్తుంది కదా. మరి గంగానదిలో స్నానం చేసిన వాళ్ళు భగవంతుడి దర్శనం చేసుకున్న వాళ్ళు వీళ్ళకి కూడా మళ్ళీ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ దర్శనం చేసుకోబోయే ముందు చేసిన పాపాలన్నీ పోయినాయి, మళ్ళీ లేచేసిన కదా చేయకుండా ఉంటాయి కదా. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ వ్యవహారానికి వచ్చినప్పుడు నిరంతరం గంగలో ఏం కూర్చోలేదు కదా, చేసేంత వరకు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పోయినాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తూనే ఉన్నాయి కదా. అంటే పాపం పోతే సరిపోదు, ఏం పోవాలి అని అంటే పాప బుద్ధి పోవాలన్నమాట. అది ఎక్కడుంది, ఎదుటి వాళ్ళలో ఉందా మన బుద్ధి, ఎదుటి వాళ్ళలో లేదు కదా మన బుద్ధి మన లోపలే ఉంది. కాబట్టి ఎవరండి మనకి సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది అని అంటే మనలో ఉండేటటువంటి అవివేకం ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో, తెలియని తన ఏదైతే ఉందో దాని వల్లనే మనకి దుఃఖం వస్తుంది. కానీ తెలిసిన తన ఏదైతే ఉందో దాని వల్లనే సుఖం వస్తుంది, కానీ ఇంకో దాని ద్వారా సుఖ దుఃఖాలు రావటం లేదన్నమాట. మరి మనల్ని మనం కోల్చుకున్నాం ఇంత 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 అని చెప్పి ఎదుటి వాళ్ళు కొంచెం తగ్గిస్తే మీకేం నష్టం, వాళ్ళకి తెలియదు అనుకోండి ఏం చెప్తారు, దాన్ని కొండ అర్థం అందు కొంచెమై ఉండదా, పెద్ద కొండే అది కానీ అర్థం తీసుకెళ్ళి దాని ఎదురుగా పెడితే ఆ అర్థంలో ఆ కొండ ఎంతగా ప్రతిఫలిస్తుంది, ప్రతి చిన్నగానే పడుతుంది కదా. ఈ అర్థం చిన్నది కాబట్టి దాంట్లో కొండ చిన్నగా పడినంత మాత్రాన కొండకేమైనా నష్టం వచ్చిందా, రాలేదు కదా. అలాగే ఎదుటి వాళ్ళు ఏమైనా అంటే మనకేమైనా నష్టం వస్తుందా, వస్తుందా, రాదు కదా. మరి ఎందుకు అంతగా బాధపడతాము, అనిపించుకుంటాము, రాదని తెలియదు కాబట్టి వాడు అన్నంత మాత్రాన తెలియక అంటారు సహజం అనొచ్చు. ఇంకోటి ఏంటంటే మనల్ని మనం ఎంతగా కొలుచుకున్నాం, ఎదుటివాడు ఎంతగా కొలుస్తాడు మనల్ని అతని బుద్ధి ఎంతుందో అంతే కొలుస్తాడు. కానీ మనకి తెలి మన గురించి మనం తెలిసినంతగా ఎదుటివాడని తెలియదు కదా, కొన్ని తక్కువే కొలవచ్చు, మనం తక్కువ వాళ్ళే అనుకోవచ్చు, నష్టం ఏమొస్తుంది. ఒక వ్యక్తి సృష్టిగా భోంచేసి పాఠశాలలు అంటారు, ఇప్పుడు అయితే లేదు కానీ పూర్వం పాఠశాలలు అనేవాడు అనమాట. అంటే నా దారిని పోతూ ఎక్కడ ఆకలి అయితే ఎక్కడ ఒక దారం కనిపిస్తే అక్కడ భోంచేసేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళని పాఠశాలలు అని అంటారు. ఒక పాఠశాలి ఒక ఊరికి నుంచి ప్రయాణం అయిపోతూ ఆ ఊళ్ళో కొంచెం భోంచేసి విశ్రాంతి తీసుకుందామని చెప్పి చెట్టు కింద కొడుకున్నాడు. ఆ చెట్టుకున్న పడుకున్నటువంటి వ్యక్తిని చూసిన వాళ్ళు ఆ దారిని పోయేవాళ్ళు, అయ్యో పాపం ఈయన భోజనం చేయలేదేమో, ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏమో, తిన్నాడో లేదో, ఇలా నీరసించి పడిపోయాడో లేకపోతే నిద్రపోతున్నాడో తెలియదే అనుకుంటూ పోయారు. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అని వాళ్ళు అనుకున్నంత మాత్రాన్ని ఈయనకేమైనా నష్టం వచ్చిందా? ఈయన తొప్పిగా తిన్నాడు కదా, నిద్రపోతున్నాడు కదా, నష్టమేం రాలేదుగా. అలాగే ఎదుటి వాళ్ళు మనల్ని కొంచెం తగ్గించారనుకోండి, వాళ్ల కొలతని బట్టి, వాళ్ల బుద్ధిని బట్టి, వాళ్ళ ఆలోచనని బట్టి తగ్గించచ్చు, కానీ మీకున్నదేదో మీకుండానే ఉంటుంది కదా, అదేం తగ్గదు కదా. కానీ ఈ విషయం తెలియక అంటే ఎప్పుడు తెలుస్తుంది మీకు ఇది? పెద్దలను ఆశ్రయించినప్పుడే తెలుస్తుంది అనమాట. అలా ఆశ్రయించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమన్నా కూడా మీరేం మీకేం కోపం రాదు కదా. వస్తుందా? వస్తే అది ఇంకా బాగా విషయం అర్థం కాలేదనే తెలుస్తుంది అనమాట. బాగా విషయం అర్థం అయితే ఎదుటి వాళ్ళు ఎవరిని అంటే మాత్రం నష్టమే వచ్చింది. మీ స్థితి ఏదో, మీ స్థాయి ఏదో మీకుండానే ఉంటుంది. అదేమన్నా తగ్గుతుందా? మన ప్రారంభం మన వెంట వస్తుంది కదా, నీడ మన వెంట నీడ ఏదైతే ఉందో మన నీడ మనకు పడుతుంది కదా, వెనక వెనక్కానే ముందుగానే పక్కన కానీ పడుతుంది కదా. ఆ నీడని ఎవరు తీసేయగలుగుతారు చెప్పండి? ఒక అతను నీడని పాకి పెట్టేయాలి, ఇది నా వెంట వస్తే బాగోలేదు, నల్లగా ఉంది అని చెప్పి ఏం చేశాడంటే గుంట తవ్వి బాగా దానిలో పెట్టేశాడంట నీడని, అంటే దానిలో పడేటట్టు చేశాడు. మళ్ళీ ఎవరికి వచ్చేసరికి ఏమవుతుంది అది? మనిషి వెంట వస్తుంది కానీ అక్కడే ఉంటది కదా. కనుక మనం చేస్తున్నటువంటి పుణ్య పాపం యొక్క నీడ ఏదైతే ఉందో అది మన వెంటే వస్తుంది. మనం చేస్తున్నటువంటి పుణ్యానికి అనుగుణంగా మనం అనుభవించేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి వెంట వస్తాయి. ఎవ్వరు వాటిని తీసేయటం కానీ తగ్గించటం కానీ చేయలేదు. ఒక గురువు మన దగ్గర మన ఉన్నటువంటి ప్రారంభాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగించగలుగుతారు, మన గీత మార్చగలుగుతారు, కానీ ఇంకెవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎవరు మనల్ని తగ్గించలేదు కాబట్టి ఎవరి స్థితి వాళ్ళకు ఉండనే ఉంటుంది. ఇంకొకళ్ళు మరి అన్నారు అనంటే వాళ్ళ బుద్ధి అంతే ఉంది. అర్థంలో కొండ చిన్నగా కనబడింది అనంటే అర్థమైన శక్తి అంతే ఉంది. ఎదుటి వాళ్ళు అన్నారంటే వాళ్ళు మనకు అంతవరకే తెలుసుకోగలిగారు మన గురించి, అది వాళ్ళ గురించి తప్పుతున్నారంటే మంది కాదు కదా. అలా అని చెప్పి దేనికి పట్టించుకోకుండా ఉండగలను. అందుకే మలయాళ స్వామి వారు ఏం చెప్తారంటే, మహాత్ములైనా సరే ఎవరైనా మిమ్మల్ని నిందించారనుకోండి ఏం చేస్తారు మీరు అడిగారట. సామాన్యంగా ఇలా ప్రచారంలో ఉన్న వాళ్ళ శిష్యుడికి అందరికీ వచ్చేదే కదా అది. ఏం చేస్తారు మీరు అనంటే ఏం చేస్తామండి ఊరుకుంటాం, లేదంటే వివేకానంద స్వామి ఏం చెప్పారంటే ఏం వెళ్తుంటే కుక్కలు మురుగుతాయని అనుకుంటాం అని అన్నారు. ఏం వెళ్తూ ఉంటుంది అనక కుక్కలు మురుగుతాయి, ఏమన్నా నష్టం వస్తుందా ఏనుకి అలా అనుకుంటానండి నేను అని అన్నారు రామకృష్ణ పరమహంస అడిగితే. అంత వద్దులే అంటే నువ్వేదో పెద్ద గొప్పవాడమని, వాళ్ళు తక్కువ వాళ్ళని, నిన్నేదో అడుగుతున్నారని, అంటే వాళ్ళు కుక్కలని మరుగుతున్నారని, నువ్వేదో ఏం లాంటి వాడివని అంత అహంకారం పొందుతుంది. వాళ్ళని వాళ్ళ పాటికి వదిలేసేయన్న. మలయాళ స్వామి వారు ఏం చెప్తారు అంటే ఎదుటి వాళ్ళు అన్న ఏదైతే ఉందో అది తనలో ఉందో లేదో పరీక్ష చేసుకుని చూసుకోవాలంట. ముందు వాళ్ళు ఏదో అన్నారు మనల్ని, అన్నది మనలో ఉందా గుణం, ఆ దోషం అనేది ఉందా అని చూసుకోవాలంట. లేదనుకోండి ఏం చేయాలి? ఆ మాట వదిలేసేయాలి. ఉంటే వాళ్ళు అన్నమాట ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. ఒకవేళ మనం సరిదిద్దుకున్న వాళ్ళు అంటూనే ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళకి ఏం తప్పుదన్నమాట. ఈ విధంగా వదిలేసుకోమని చెప్పి మహర్షులు మలయాళ స్వామిలా తెలియజేశారు. కనుక సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం ఏమిటి అంటే మనల్ని మనం కొలుచుకోవడం. దుఃఖానికి కారణం మరి చెప్పా కదా, మనం ఏడుస్తూ పుట్టాం, చనిపోతూ ఏడుస్తున్నాం, మధ్యలో కూడా ఎప్పటివరకు ఏడుస్తాం? మహాత్ముని ఆశ్రయించి జ్ఞానం పొందనంత వరకు ఏడుస్తాం. ఆ జ్ఞానం పొందిన తర్వాత నవ్వుతూ బ్రతకగలుగుతాను, చివరికి నవ్వుతూ వదిలేయగలుగుతాను ఈ ప్రపంచాన్ని. చనిపోవటం అంటే ఏదో అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని కాదు. సముద్రంలో ఒక అల పుడుతుంది, అల పుట్టిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అది అడిగిపోయి ఇంకో అల పుడుతుంది కదా. ఆ అల పుట్టిన దేశం అలా అడిగిపోయింది అనుకోండి, అది ఎక్కడికి పోయింది? నాశనం అయిపోయిందా? మళ్ళీ నీళ్ళలోనే కలిసిపోయింది. అందుకే పరమాత్మ కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు అనంటే ఇది దేహాంతర ప్రాప్తి అని అన్నారు. దేశాంతరాలు ఎన్నారు అని అంటారు కదా, పూర్వ వాక్యం ఉంది, ఒక పదం ఉంటుంది. ఇక్కడ ఈ ఊర్లో ఉండలేక సంపాదించుకోలేక సరిగ్గా జీవనం చేయలేకపోయి బాగా బ్రతకగలిగినప్పటికి కూడా ఇంకో ఊరికి వెళ్ళిపోతే మనం ఇంకా బాగా బ్రతకగలుగుతామని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దేశాంతరాలకు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా దేశాంతరాలు వెళ్ళిన వాళ్ళు, అంత ఇంకో దేశానికి వెళ్ళిపోయారు అన్నమాట దేశాంతరం. అలాగే పరమాత్మ ఏం చెప్తున్నారంటే దేహాంతరం అని అన్నారు. ఈ దేశాన్ని వదిలేసి ఇంకో దేశాన్ని పలానా రామయ్య ఉన్నాడండి ఈ ఊర్లో అని అన్నారు అనుకోండి, అడిగారు అనుకోండి, లేదండి అంటాం, లేదంటే ఆయన చనిపోయినట్టేనా, లేదు ఇంకో ఊరికి వెళ్ళాడండి, అమెరికాలో ఎక్కడో వెళ్ళాడండి అని అన్నారు. అంటే ఆ ఊర్లో ఉన్నాడు, ఈ ఊర్లో లేకపోయినా. అలాగే ఈ జీవుడు కూడా ఈ దేహంలో అయితే లేడు కాదు, అంటే ఈ శరీరంలో అయితే లేడు కానీ ఇంకో శరీరంలో ఉంటాడు, దాన్ని దేహాంతరము అన్నారన్నారు. వాసాంశి జీర్ణాన్ని యథావిహాయ నవాని గ్రంథాతి నవోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాతి సంయాతి నవాని దేహి. తిరిగిపోయినటువంటి వస్త్రాన్ని ఏ విధంగా అయితే వదిలేసి మళ్ళీ కొత్త వస్త్రం స్వీకరిస్తామో ఆ విధంగా ఈ జీవుడు కూడా జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటాడు, అంటే ముసలిదైనటువంటి శరీరాన్ని. మరి చిన్న చిన్న పిల్లలే పోతున్నారేమండి, రమణ మహర్షిని అడిగారు సార్, వస్త్రం చిరిగిపోయిన తర్వాత కదా ఎవరైనా వదిలేసేస్తుంది, మరి చిన్నపిల్లలు కూడా ఎదుర్కొస్తున్నారు, వాళ్ళ శరీరం చాలా పట్టుతోందానే ఉంది కదా, అన్ని చూడగలుగుతున్నారు వినగలుగుతున్నారు కదా అని అంటే, వస్త్రం వదలటం అనేది బాగా చిరగటం అనే అర్థంతోనే కాదయ్యా. లేని వాళ్ళు ఉన్నారనుకోండి, పేదవాళ్ళు, వాళ్ళు ఒకసారి చిరిగిపోయినప్పటికీ కూడా దాన్ని కుట్టుకొని వేసుకుంటారు అనమాట. అలా 10 సార్లు పోయినా కుట్టుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే అంత జీర్ణం అయిపోయేదాకా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఫ్యాషన్ మారితేను, లేకపోతే కొంచెం పొట్టయితేను, కొద్ది నచ్చకపోతేనో ఆ కొనుక్కున్నది బాగా ఉన్నా కూడా కొత్తదాన్నైనా సరే వదిలేస్తాను. అది ఆ జీవునికి సంబంధించింది. కానీ మనం అనుకునేటటువంటి మన చూపులతో చినిగిపోయిన వస్త్రం అంటే ముసలివాళ్ళు అవటం అని అర్థం కాదయ్యా అని చెప్పారు. కాబట్టి ఈ జీవులు అక్కడ ఎక్కడికి పోతున్నా చనిపోయినప్పుడు ఎక్కడికి పోయేది ఏం లేదు, దేహాంతరం ఇంకో దేహానికి వెళ్ళిపోతున్నారన్నమాట. మరి దేశాంతరాలు వెళ్ళిన వాళ్ళని గురించి బాధపడుతున్నారు ఎవరైనా, బాధపడతారు, అయ్యో వాళ్ళు దూరంగా ఉన్నారే మనం ఇక్కడ ఉండిపోయినామే అని అది చూడట్లేదని అనుకోవచ్చు. అట్లాగే ఇది కూడా ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళిపోయినట్లు. కనుక చనిపోయేటప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, బ్రతికున్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు మనకి దుఃఖాన్ని దుఃఖాన్ని ఇవ్వలేదు. ఎవరైనా అన్నప్పుడు అది వాళ్ళ యొక్క తెలియని తన వల్ల అంటేనే కానీ మనలో ఆ లోపం లేదని చూసుకోవాలి. దానివల్ల మనకి బాధ రాదు. ఇంకా పుట్టేటప్పుడు ఏడవటం అనేదా, అది మన చేతుల్లో లేదు కాబట్టి అది అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. కనుక ఇలా ఆనందంగా జీవితాన్ని గడపాలి అంటే ఒకటే ఉపాయం ఏది, సద్గురు చరణ సన్నిధానంలోనే. ఇప్పుడు విన్నారు విషయాన్ని, ఆ విన్న విషయం మాటిమాటికి జ్ఞప్తి రావాలి అని అంటే మర్చిపోవడం సహజం కాబట్టి మళ్ళీ మళ్ళీ సద్గురువుని ఆశ్రయించి మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాక్యాలు ఉంటే గానీ అది దృఢపడదన్నమాట. ఎందుకంటే మనకు అభ్యాసం అయింది, నీళ్లు పల్లానికి ఏ విధంగా ఎగురుతాయో మన ఆలోచనలన్నీ కూడా మనకి పూర్వం నుంచి అలవాటైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరికి ఏదైనా అన్నారనుకోండి నేను చెప్పిన వాక్యాలు ఏదో గుర్తుకొస్తాయా, వెంటనే కోపమే వస్తుంది అంతే. ఎందుకంటే అలవాటు అయిపోయింది కోపం తెచ్చుకోవడం. ఇప్పుడు ఈ వాక్యం రావాలి అని అంటే సాధన కొంతకాలం దాన్ని మళ్ళీ మననం చేసుకుంటే గానీ ఈ వాక్యం గుర్తుకు రాదనమాట. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మాటి మాటికి గురువుని ఆశ్రయిస్తూ వారిని దర్శించుకుంటూ వారు చెప్పేటటువంటి వాక్యాలు వింటూ 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 ఉంటే ఒకదానికి ఒకటానికి విన్న వాక్యానికి బలం చేకూరుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఆ విధంగా మనల్ని మనం తరింపజేసుకుంటూ ఆనందంగా జీవించేటువంటి విజ్ఞానాన్ని పొందే ఉత్తమమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అనుగ్రహించాలని చెప్పి సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. హరి ఓం సత్.